ఎక్సోట్రిక్ ఆస్ట్రాలజీలో మిథున రాశి కంటిన్యూ చేస్తున్నాం. మిథున రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకున్నాం, అలాగే దీనికి సంఖ్య 5 అని చెప్పుకున్నాం. అలాగే ఈ రాశి యొక్క గుర్తుని ధ్యానం చేస్తే చక్కటి మ్యాగ్నెటిక్ హీలింగ్ జరుగుతుందని చెప్పుకున్నాం. వీటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనవి చక్కటి విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే సాధనలో ఉపయోగించుకోవడానికి, మనం సాధన చేయడానికి. అసలు ఎస్ట్రాలజీ, ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ అనే ఒక విద్య ఎందుకు ఇచ్చారంటే ఇది జ్యోతిర్విద్య, దీని పేరు తెలుగులో. తను తాను తెలుసుకోవటం, తనకి విశ్వానికి గల సంబంధం తెలుసుకోవటం, ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏ శక్తులు పనిచేస్తున్నాయో అవే శక్తులు తనలో కూడా పనిచేస్తున్నాయి. అక్కడేమో బిగ్ స్కేల్, ఇక్కడ స్మాల్ స్కేల్లో పనిచేస్తున్నాయి, రెండు ఒకటే అనే జ్ఞానం సంపాదించడం, ఆ శక్తుల్ని లోక కళ్యాణంకి ఉపయోగించడం, ఇవన్నీ చెయ్యాలంటే ఒక గురువుకి నేను పనికి వస్తానా పనికిరానా, నేను పనిచేయాలని ఉత్సాహపడుతున్నాను అంటే మనం ఈ విశ్వంలోంచి వచ్చే శక్తులకి ఎంత రిసెప్టివ్గా ఉంటాము, ఆ వచ్చిన శక్తుల్ని మనం స్వీకరించి వాటిని మళ్ళీ లోక కళ్యాణం కోసం మాత్రమే మేము దీన్ని ఖర్చు పెట్టగలము ఈ శక్తిని అనే సంకల్పం ఉన్నవాళ్ళు గురువుకి పనికి వస్తారు. మేము పనిచేస్తాం అని చెప్పినా కూడా అది పై పై మాటలైనా గురువుకి తెలుసు వాడు ఎక్కడ పనికి వస్తాడు, దేనికి పనికి వస్తాడు. అందుకని వాళ్ళకి అవే పనులు చెప్తారు, కొందరు కొన్ని పనులు చెప్తారు. ఇవన్నీ ఈ డిఫరెన్స్ ఏంటండి, వాళ్ళకి అవి ఇచ్చారు మాకు ఇవి ఇచ్చారు అంటే డిఫరెన్స్ వాళ్ళు ఇచ్చే పనులు లేదు, మనలో ఉంది, మనలో ఉన్న దాన్ని బట్టి పని ఇస్తారు. ఇవన్నీ ఈ వర్డ్స్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మిథునంలో స్ట్రగుల్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ స్ట్రగుల్? స్ట్రగుల్ అంటే ఏంటి? ఒక సంఘర్షణ. దేనికి సంఘర్షణ అంటే పదార్థం వైపు వెళ్ళటమా, ఆత్మ వైపు వెళ్ళటమా, స్పిరిట్ మ్యాటర్, ఈ రెండులో ఎటువైపు వెళ్ళాలి అనే దాంట్లో మధ్యలో కొట్టుబెట్టు ఆడుతుంటాడు అన్నమాట జీవుడు. పరమాత్మ వైపు వెళ్ళాలి, నేను పరమాత్మ అంశని అని ఎవరన్నా చెప్తే పదార్థం చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. ఆ పదార్థం గొప్పగా కనిపిస్తుంది అంటే ఇండియాలో కనిపించదు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంక ఇండియాకి రాదలుచుకోరు, ఎందుకంటే అక్కడ ఉన్న బ్రహ్మాండమైన ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఉండవు గ్యారంటీగా. కానీ ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు వేరే దేశం వెళ్ళకపోయినా కూడా ఆత్మవైపు వెళ్ళరు వాళ్ళు, ఏమి అక్కడెక్కడికో వెళ్ళారు కాబట్టి అలా అయిపోయారు అనే ఒక అపోహ అక్కర్లేదు మనకు. ఇంద్రియాలు అంత బలమైనవి, ఎందుకంటే వ్యాసుడి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలామంది శిష్యులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేదాన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి దేశం మీద పంపించాడు. ఆయన నలుగురు శిష్యుల్లో ఒక ఆయన, ఆయన చెప్తున్నది రాసుకుంటున్నాడు. ప్రమాదో ధీమతాం, అంటే ధీమంతులకు కూడా ప్రమాదం సంభవించవచ్చు, ఇంద్రియాలు చాలా బలమైనవి అని చెప్తుంటారు వ్యాసులు వారు. అబ్బా, మామూలు వాళ్ళకి ఇది నాలాంటి వాడు కాదు అంటాడు ఈయన, ఎవరు శిష్యుడు. ఎప్పుడు గురువు ఏం చేస్తాడంటే వాదించడు, అలా కాదు ఇలాగా నేను చెప్పిన దానికి నువ్వు కాదంటావా, ఎందుకు కాదంటావు, నేను గురువుని నువ్వు శిష్యుడు నోరు మూసుకో వినాల్సిందే, ఇలాంటివి ఋషుల దగ్గర ఇలాంటి టీచింగ్ ఉండదు అసలు. ఆహో అలాగంటావా, అయితే అయ్యి ఉండొచ్చు, దానికి ఏముంది, అయినా వర్షం వచ్చేట్టుంది, చీకట పడుతుంది, వెళ్ళిపో ఇంకా ఇంటికి అంటాడు. అంటే శిష్యుడు ఏం చేస్తాడంటే నోట ముల్లి సర్దుకుని గబగబ తన, అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక పక్క పక్క ఇళ్ళుగా ఉండవు, ఒక్కొక్కడికి కుటీరం ఒక మైల్ దూరంలో ఉంటుంది. ఇది గబగబా శిష్యుడు వాళ్ళ కుటీరంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే కుటీరానికి వెళ్ళిపోతూ ఉంటే అంతట్లో దారిలో ఒక కుటీరం కనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళే లోపల. అప్పటికి వర్షం పెద్ద అయిపోయింది, అయ్యి బాబా వర్షం పెద్ద అయిపోయింది, కాస్త తలదాచుకుంటే బాగుండని దానికి ఎంత దూరుతాడు. దూరి అమ్మయ్యా కాస్త తడవట్లేదు, లోపల ఎవరున్నారో వెలుగుతోంది దీపం అని లోపలికి వేసి చూస్తాడు. లోపల ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉంటుంది. ఆహా ఎంత అందంగా ఉంది అమ్మాయి అని అనుకుంటాడు మనసులో. అనుకున్న తర్వాత మెల్లిగా తలుపు కొట్టి లోపలికి వెళ్తే బాగుంటుందిరా అనిపిస్తుంది. సరే తలుపు కొట్టి లోపలికి వెళ్తాడు. తలుపు కొట్టి లోపలికి వెళ్తే నేను ఒక్కదాన్ని ఉన్నాను, అసలే వాతావరణం బాగలేదు, వర్షం, మా నాన్నగారు ఏమో బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదు, మీరేంటి ఇలా తలుపు కొట్టి లోపలికి వచ్చేసారు అంటుంది. మీ అందం నన్ను లోపలికి వచ్చేట్టు చేసింది, నాదా తప్పు నీదా అంటాడు. ఓహో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయన్నమాట అని అనుకుంటుంది ఆ అమ్మాయి. అనుకుని సరే ఏం చేస్తామండి, మా నాన్నగారు వచ్చేంతవరకు కాస్త రెస్ట్ తీసుకోండి, అక్కడ కూర్చోండి, కాస్త టీ తాగుతారు కాఫీ తాగుతారు, ఆ కాలంలో కాఫీ టీలు ఉండవు కదా, ఏదో ఇచ్చింది బాబు ఆవిడ. శుభ్రంగా వేడివేడి తాగుతూ ఆ అమ్మాయి కేసు చూస్తూ తాగుతూ చూస్తూ ఇలా చేస్తున్నాడు. ఒక్క 2 నిమిషాలు అయ్యేసరికి ఆ తాగేది కింద పడేసి గబగబా దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకోవాడు. ముందు పెట్టుకోగానే నోటి పెదాలకి వెంట్రుకలు గుచ్చుకుంటున్నాయి. ఇదేంటి అమ్మాయికి వెంట్రుకలు గుచ్చుకోవడం, ఇలా చూస్తే ధన్మని కింద పడిపోయాడు. కాళ్ళ మీద పడి క్షమించండి గురువుగారు అన్నాడు. అక్కడ ఉన్నది ఎవరో వ్యాసుడు, వర్షం లేదు, కుటీరం లేదు, ఏవీ లేవు, అంతా వ్యాసుల వారి మాయ. అప్పుడు అంటాడు వ్యాసుడు, చూసావా ఇంద్రియాలు చాలా బలవంతమైనవి, చాలా బలమైనవి, ధీమంతుల్ని కూడా పడేస్తాయి అని చెప్పాను, నువ్వు అప్పుడు ఏమన్నావు అంటే కాదన్నావు, ఇప్పుడు ఏమంటావు బాబు అని అన్నాడు. అయ్యి బాబా ఇంకేమంటానండి బాబు, క్షమించండి, బుద్ధి వచ్చింది, సచిన బాబుని మళ్ళీ చెప్పకండి కొట్టి అని ఏదో అంటాడు అన్నమాట. అంటే వాళ్ళ టీచింగ్ ఎలా ఉంటుందో ఒకటి అర్థమవుతుంది, రెండోది ఇంద్రియాలు ఎంత బలమైనవో తెలుస్తుంది. ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే మనిషి బహిర్ముఖుడు అవుతూ ఇంద్రియ సుఖాల కోసం పరిగెడతాడు, ఆ ఇంద్రియ సుఖాల వైపు పరిగెడతాడా, పరమాత్మ వైపు వెళ్ళి అంతర్ముఖుడు అవుతాడా అనేది మిథున రాశిలో ఒక మనకు మిథున రాశి ప్రభావం మనం స్వీకరిస్తే కనుక అది అటన్నా తీసుకెళ్తుంది ఇటన్నా తీసుకెళ్తుంది. ఎటు తీసుకువెళ్ళాలని మనం నిర్ణయించుకోవాలి, అది స్ట్రగుల్. ద్వంద్వాలు గురువుగారు చెప్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, అవి చేయాలా, అది మంచి ఉద్యోగం చేసుకోవాలా, మంచి ఆఫర్ ఉందండి ఇప్పుడు చేస్తే కానీ కుదరదు, మరి గురువుగారు పని చేయడానికి కుదరట్లేదు, 4 ఏళ్ల పాటు కుదరదు, ఇప్పుడు ఏం చేయాలి, గురువుగారి కార్యక్రమమే ముఖ్యమా అదే ముఖ్యమా, ఆ రెండింటిలో ఏది డెసిషన్ అనేది గురువు ఎప్పుడు చెప్పడు, ఎవరు ఆ స్పాట్లో ఉన్నాడు వాడే తీసుకోవాలి, ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు, ఇలాంటి స్ట్రగుల్స్ మనకు మిథున రాశిలో ఉంటాయి. అందుకని మిథునం చాలా ఇంపార్టెంట్. అలాగే మిథున రాశి ఈదరిక్ బాడీని చెప్తుంది, మొత్తం ఈదరిక్ బాడీ, ఒక మనిషి గురించి కాదు, ఈదరిక్ బాడీ అని ఎక్కడొచ్చినా కూడా మిథున రాశి ప్రభావం దాని మీద ఉంటుంది. మొదటి వాయుతత్వ రాశి కాబట్టి మనందరి మీద మిథున రాశి ప్రభావం ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మనందరికీ ఈదరిక్ బాడీ ఉంది, అది మనది కాదు ఆ ఈదరిక్ బాడీ, మనం ఏ ప్లానెట్ మీద ఉన్నామో ఆ ప్లానెట్ ఈదరిక్ బాడీలో మన ఈదరిక్ కూడా పార్ట్ అండ్ పార్సెల్. మనందరం భూమి మీద ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, ఇంగ్లాండ్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, న్యూజిలాండ్లో, రష్యాలో, చైనాలో, పాకిస్తాన్లో, ఇంకెక్కడో ఉన్న భూగోళం మీద ఉన్న వాళ్ళందరి ఈదరిక్ బాడీస్ కూడా భూగోళం యొక్క ఈదరిక్ బాడీలో ఒక భాగం. ఈ భూగోళం ఎక్కడుంది, మన సూర్య ఎవరైతే ఉన్నాడో ఆ సూర్య కుటుంబంలో ఒక భాగం. కాబట్టి మన భూమి యొక్క ఈదరిక్ బాడీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది యూనిటరీ బాడీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ హెడెడ్ బై ద సన్. అందుకని నెక్స్ట్ కొంచెం పెద్ద స్కేల్లోకి వెళ్తే ఒక వ్యక్తి, ఇప్పుడు మనం ఎవరెవరైతే క్లాసులు వింటున్నాం, ఎవరు చెప్తున్నారో వీళ్ళందరి ఇదరికి బాడీస్ కూడా భూమి ఇదరికి బాడీలో ఒక భాగం, ఆ తర్వాత స్టేజ్లో సూర్య కుటుంబం యొక్క ఇదరికి బాడీలో ఒక భాగం. సూర్య కుటుంబంలో ఇంకా 6 గ్రహాలు, మొత్తం 7 గ్రహాలు ఉన్నాయి మన భూమి కాక కదా. సూర్యుడిని వదిలేసాం అనుకోండి, భూమిని వదిలేస్తే ఇంకో 6 గ్రహాలు ఉంటాయి. వాటన్నిటి ఇదరికి బాడీ, సూర్యుడి ఇదరికి బాడీ, వాటికి ఇదిగే ఇదరికి బాడీ ఉంటుంది, కానీ మనం అక్కడ లేం కాబట్టి ఆ ఇదరికి బాడీతో మన ప్రస్తుతానికి సంబంధం లేదు. అలాగా మన సాధనలో ఈ మిథున రాశిని మనం జాగ్రత్తగా సాధనకి ఉపయోగించుకుంటే మన ఇదరికి బాడీ భూమి యొక్క ఇదరికి బాడీతో ట్యూన్ అవుతుంది. ట్యూన్ అవటం అంటే మీ అందరికీ తెలుసు, కొత్తగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ సూర్యుడి యొక్క, సూర్య కుటుంబం యొక్క ఇదరికి బాడీతో ట్యూన్ అవుతుంది. అంతవరకు మనం సాధించాలి ప్రస్తుత కాలంలో, అంతవరకు సాధించి ఇంకా సూర్యుడు దాటి ఇంకా ముందరకెళ్ళాలి. ముందరకెళ్ళాలంటే ఇలాంటి సూర్య కుటుంబాలు ఇంకో 11 ఉంటాయి, ఇది ప్లస్ ఆ 11 కలిపి 12 సౌర కుటుంబాలు ఉంటాయి. ఈ 12 సౌర కుటుంబాలు మనకు గ్రేట్ బేర్ అంటే సప్త మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఆ వాళ్ళందరూ కలిసి ధ్రువుడు చుట్టూ తిరుగుతారు సప్త మహర్షులు. ఆ ధ్రువుడు అంటే మనకు పోల్ స్టార్, అక్కడ వరకు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అది మొత్తానికి మనకు ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో ఒక బ్రాడ్ పిక్చర్ అనమాట. ఆ మొత్తం అంతా ఏ ఎదురుకు బాడీ ఉందో దానిలో మనం పార్ట్ అని మనకు తెలిస్తే మన ఎదురుకు బాడీ ఎలా పనిచేస్తుంది, అక్కడ శక్తులతోటి అనుసంధానం అయ్యి ఆ శక్తులను మనం ఉపయోగించుకునే స్థితికి వస్తాం. ఎవరైతే శక్తివంతుడో వాడి దగ్గర ధనం బాగా ఉంటుంది అంటారు గురువు గారు. ఎవరైతే శక్తివంతుడో వాడి చుట్టూ మనుషులు మూగుతారు. ఎవరి దగ్గర డబ్బు బాగా ఉంటుందో వాడి చుట్టూ మనుషులు మూగుతారు. గురువుగారు దేశయాత్ర చేస్తున్నప్పుడు రైళ్లలో ఒక్కొక్క స్టేషన్లో 2-3 గంటలు ఆగిపోయేది రైలు, ఎందుకంటే లక్షల మంది వచ్చేసేవారు ఆయన వస్తున్నారని. ఆయన చూడటం, ఆయన చూసే వెళ్ళేవాడు ఎవడు కాదు. అందుకని ఏంటి బాబు ఎవరు వస్తున్నారంటే మా గురువు గారు వస్తున్నారు. ఆయన చూస్తేమో చాలా సాదా సీదాగా నార్మల్గా నీట్గా షేవ్డ్, ఊరికే పంచి కట్టుకుని ఒక పైన ఒక లాల్చి వేసుకుని మనిషి బయటకు వచ్చేటి ఒకసారి చెయ్యి ఒకటి అందరికీ చాలా చిన్నగా ఏవో చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం అక్కడి నుంచి. ఇలాంటి వ్యక్తి కోసం 10 గంటలు ఉంటున్నారా, 10 గంటలు రైళ్లు లేట్ అయిపోతున్నాయా ఇంతమంది అని ఆశ్చర్యపోతారు. ఇదంతా ఎందుకు వస్తుందంటే ఆయన దగ్గర ఉన్న శక్తి యొక్క గొప్పతనం. ఆ శక్తి ఏం చేస్తుందంటే అందరినీ అలాగా ఆకర్షిస్తుంది. ఆ శక్తికి ఇంకో పేరు ప్రతిభ, ప్రతిభకి ఇంకో పేరు. దాంట్లో 3 ఉంటాయి, తేజస్వి, ఓజస్వి, వర్చస్వి. ఓజస్సేమో భౌతిక శరీరానికి, తేజస్సేమో సూక్ష్మ, వర్చస్సేమో కారణ శరీరానికి. ఈ 3 కలిపి ప్రతిభ అంటారు. ఈ 3 యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వాటిలన్నింటినీ ఇంకో భాషలో మేధ అంటారు. ఆ మేధ మనకు రోజు చేసుకునే యజ్ఞంలో కూడా ఉంటుంది. తనూపా అగ్నేసి తన్నుమే పాహి, ఆయుర్ద అగ్నేసి ఆయుర్మీదేహి, వర్చోద అగ్నేసి వర్చోమీదేహి, అగ్నే తన్మే ఓనంతన్మ ఆపణం, మేధాం మే దేవసవిత ఆదధాతు, మేధాం మే దేవి సరస్వతి ఆదధాతు, మేధాం మే అశ్వినో దేవావాధత్తాం పుష్కరస్వజో. అంటే మా మేధలో ఎవరెవరు రావాలనుకుంటున్నా, మొట్టమొదట సవిత రావాలి, సరస్వతి రావాలి, అశ్వినుడు రావాలి. ఈ మేధ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ బ్రెయిన్లో సెల్స్ అన్నీ బాగా యాక్టివేట్ అయ్యి ఎక్కువ ఎలక్ట్రిసిటీ దాంట్లో స్టోరేజ్ అవుతుందన్నమాట, స్టోర్ అవుతుంది. దానివల్ల వాడి గుర్ర చాలా ఎక్కువ రేట్లు పనిచేస్తుంది మామూలు వాళ్ళకంట. ఐన్స్టీన్కి ఎంత ఐక్యూ ఉంది, చిన్న కుర్రాడికి ఎంత ఉంది, లెక్కలు ఈ మధ్య పేపర్లు వస్తుంటే. ఎవరి మేధ ఎక్కువ ఉంటుందో గురువుగారు అంటారు, నేను చదువుకున్న చాలా తక్కువ కానీ నాకు ఇదంతా వచ్చింది సరస్వతి జగన్మాత గాయత్రి మాత అనుగ్రహం వల్ల అనే సెంటెన్స్ ఉంటుంది. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే గురువుగారి యొక్క మేధ మొత్తము కూడా గాయత్రీమయమైపోయింది. 24 శక్తుల గురించి మనం 12 గాయత్రి 12 సావిత్రి వాటి గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే ఆ మేధ ఏదైతే ఉందో దాన్నే ఇంగ్లీష్లో విజ్డమ్, బాగా మేధస్సు ఉందంటే బాగా విజ్డమ్ ఉంది, బాగా జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? దైవీ సంపత్తికి సంబంధించిన జ్ఞానం, అది దాన్ని విజ్డమ్ అంటాం. మామూలు వాటిని నాలెడ్జ్ అంటాం, జ్ఞానము విజ్ఞానం. ఈ విజ్డమ్ని అనేదాన్ని బుధుడు ఇస్తాడు మనకందరికీ. బుధుడు ఈ మిథున రాశికి అధిపతి, మామూలు అధిపతి. అలాగే ఈసోట్రిక్ పరంగా అంటే ఆధ్యాత్మిక పరంగా దీనికి శుక్రుడు అధిపతి. ఆ బుధ శుక్రులు ఇద్దరు కూడా ఎవరైతే బుధుడు రాశిలో అంటే మిథున రాశిలో మే జూన్ మధ్యలో పుట్టిన వాళ్ళు, మే 21 జూన్ 20 వరకు పుట్టిన వాళ్ళకి సూర్యుడు ఆయన పద్ధతి ప్రకారం మిథునంలో ఉంటాడు, లేకపోతే చంద్రుడు మిథునంలో ఉన్నాడు, లేకపోతే లగ్నంలో లగ్నం మిథునం అయిన వాళ్ళు, వాళ్ళకి ఈ బుధ శుక్రుల కలయిక వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకోగలరు. ఇక్కడ బుధుడు ఏం చేస్తాడంటే మనకు చాలా చాలా ముఖ్యమైన పనులన్నీ చేసి పెడతాడు. బుధుడికి సొంతంగా ఏ ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు. మామూలు ఎస్ట్రాలజీ ప్రకారం కూడా బుధుడు ఏ సొంతంగా ఏ ఫలితాలు ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరితో కలిస్తే వాళ్ళ ఫలితాలు ఇస్తాడు. ఈజ్ ఎ మెస్సెంజర్ ఆఫ్ గాడ్స్. భగవంతుడు, భగవంతుడు అంటే గాడ్స్ కాదు కదా, గాడ్స్ అంటే గాడ్స్ దేవతలు, భగవంతుడు అంటే అబ్సల్యూట్, ఆయన పరబ్రహ్మం, దేవతల యొక్క వాణిని మనకు తీసుకొస్తాడు. ఈజ్ ఎ మెస్సెంజర్ ఆఫ్ గాడ్స్. దేవతలు ఏమనుకుంటున్నారు మనకు చెప్తాడు. దేవతలందరికీ స్నేహితుడు బుధుడు. ఆ కెపాసిటీలో బుధుడిని ఏమంటారు అంటే మిత్రుడు అంటారు. అలాంటి పేరు సూర్యుడికి కూడా ఉంది. సూర్యుడికి గగ పోషా గభస్తిమాన్ సువర్ణ సదృశోభాను హిరణ్య రేతా దివాకర అని మనకు ఆదిత్య హృదయంలో వస్తాయి ఆ పేర్లు. ఒక్కొక్క నెలకి సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. పూష అని ఉందనుకోండి, పూష అంటే అర్థం పోషించేవాడని. ఆ రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు పూష అంటాము. ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమి మీద జీవులందరినీ పోషిస్తాడు. ఆ కిరణాలు మన మీద పడినప్పుడు మనలో పోషకత్వం అనేది జరుగుతుంది. ఒక చోట మిత్రుడు అంటారు, ఒక చోట ఆర్యుడు అంటారు, ఒక చోట దివాకరుడు అంటాం, ఒక చోట భాస్కరుడు అంటాం, ఒక చోట సూర్యుడు అంటాం, ఇంకొక చోట గభస్తిమాన్ అంటాం. ఇలాగా 12 రకాల పేర్లు ఉంటాయి ఒక్కొక్క రాశిలో. మేషం నుంచి మీనంలోకి వెళ్ళే లోపల అక్కడ ఆయన చేసే, ఆయన కిరణాలు చేసే పని బట్టి ఆ పేరు ఉంటుంది. అలాగా ఈ మిథున రాశిలో సూర్యుడి కిరణాలు మనకు ఏం చేస్తాయి అంటే, అసలు సూర్యుడి దగ్గర నుంచి కిరణాలు వచ్చే లోపల ఇంకా వెనక్కి వెళ్ళాలి మనం కొంచెం. ఎందుకంటే మనకు కిరణాలు ఎండ పడుతుంది, అబ్బా చుర్రు పడుతుంది, ఇలాంటివి తెలుసుకుంటాం తప్ప దాని వెనకాల ఉన్న కథ అంతా కూడా అర్థం అవ్వాలి. అదేంటి, మొట్టమొదటి అసలు సప్త మహర్షులు ఉంటారు. ఈ సప్త మహర్షులకి పైన మనం ఏం చెప్పుకున్నాం, ధ్రువుడు ఉంటాడు. ఆయన ప్రస్తుతం తీసుకోవట్లేదు, ఆయన వదిలేస్తే సప్త మహర్షుల నుంచి 7 కిరణాలు బయటకు వస్తాయి. ఒక్కొక్క ఋషి నుంచి ఒక్కొక్క కిరణం, అవి 7 సౌర కుటుంబాలుగా తయారవుతాయి. ఆ 7 సౌర కుటుంబాల నుంచి 7 గ్రహ అధిపతులు తయారవుతారు. గ్రహానికి ఒక అధిపతి ఉంటాడు, అంటే భూమి ఉందనుకోండి, భూమి అనే గ్రహానికి అధిపతి ఒకడు ఉంటాడు. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అది గోళం, దానికి అధిపతి ఒకడు ఉంటాడు. అలాగే శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు అనేది ఒక భౌతికమైన ఒక బంతి లాంటిది గోళం, దానిపైన ఆ గ్రహానికి అధిపతి ఉంటాడు, ప్లానిటరీ లోగోస్. ఆ తర్వాత గ్రహ అధిపతుల తర్వాత గ్రహాలు ఉంటాయి, మనం భౌతికంగా చూసే గ్రహాలు. నేను చంద్రుడి మీద వెళ్ళి కాలు పెట్టాం, ఏమైంది మాకు, ఇలాంటి అక్కలేని కబుర్లన్నీ ఈ గ్రహ గోళం గురించి చెప్పేవి అంతే కదా, గ్రహ అధిపతి గురించి చెప్పేవి కాదు. గ్రహ అధిపతి మీద మనం కాలు పెట్టలేం. ఆ తర్వాత రాసులు, ఈ 7 గ్రహాల తర్వాత మనకు 12 రాసుల ద్వారా వీడు ఈ 7 గ్రహాల యొక్క ప్రభావం రాసుల ద్వారా మనకు అందుతుంది, ఆ రాసుల యొక్క అధిపతుల ద్వారా మనకు అందుతుంది. ఇవి మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన ప్లాన్. దీంట్లో మన చిట్ట చివరిగా ఉన్నవి రాసులైతే దానిపైనే ఉంది గ్రహాలు. ఈ బుధుడు అనే గ్రహం యొక్క ప్రభావం మనకు మిథున రాశి ద్వారా, అలాగే కన్యారాశి ద్వారా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మిథున రాశి చెప్పుకుంటున్నాం. ఈ మిథున రాశిలో ఉన్న ఈ బుధుడు ఏం చేస్తాడంటే మనకు దివ్య జ్ఞానం ఏదైతే ఉందో, థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞాన సమాజం అలాంటిది ఒకటి అందించడం. ఇది ఆల్రెడీ ఇది వరకు ఉన్నది, దాన్ని మళ్ళీ గుర్తొచ్చేటట్టు చేస్తాడు. రీఅవేకనింగ్, అవేకనింగ్ అంటేనే మేల్కొల్పడం, రీఅవేకనింగ్ అంటే మళ్ళీ మేల్కొల్పడం. అంటే ఆల్రెడీ మేల్కొన్నాం కానీ కొంచెం బద్ధకించాం అన్నమాట, మధ్యలో మాస్టర్ కనబడట్లేదండి, భౌతికంగా లేరు, అలాగే పరమపూజ్య గురుదేవులు శరీరం వదిలేశారు, భౌతికంగా లేరు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఆల్రెడీ మనకు అవేకనింగ్ కొంచెం ఉంది, మళ్ళీ అవేకనింగ్ జరగాలంటే, రీ అవేకన్ జరగాలంటే బుధుడి ప్రభావం ఉండాలి. ఆ బుధుడి ప్రభావం ఉంటే ఈ దివ్య జ్ఞానం రీ అవేకనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ బుధుడికి మిత్రుడు అని పేరు ఉందని చెప్పుకున్నాం కదా, మిత్రుడు అంటే అందరి దేవతలకి ఇతను మంచి ఫ్రెండ్. అలాగే ఈ మిత్రుడు ఏం చేస్తాడంటే, కెమిస్ట్రీ పరంగా చూస్తే హైడ్రోజన్ అనే వాయువు ఉంది, దానికి అధిపతి అనమాట. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తేనే కదా నీళ్లు, దాంట్లో హైడ్రోజన్ అనే దానికి బుధుడు అధిపతి. ఆయన వల్ల హైడ్రోజన్ అణువులు అవి తయారవుతాయి అన్నమాట, ఇది కెమిస్ట్రీలో. ఆ తర్వాత ఈ మిత్రుడు ఏం చేస్తాడంటే, స్పిరిట్కి మ్యాటర్కి మధ్య ఎప్పుడైతే కనెక్షన్ వస్తుందో ఆ రెండింటి కలయిక వల్ల చేతనత్వం అనేది ఒకటి వస్తుందని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆ చేతనత్వానికి అధిపతి, చేతనత్వానికి అధిదేవత ఎవరు, మిత్రుడు. మిత్రుడు ఈజ్ నథింగ్ బట్ బుధుడు. అంటే కొంచెం తిప్పి తిప్పి చెప్పినట్టుగా ఉంటుంది, కానీ గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఏంటంటే బుధుడు అనే ఈ గ్రహాన్ని మిత్రుడు అని కూడా అంటారు. ఈ మిత్రుడు సూర్యుడికి ఉన్న పేరులో ఉన్న మిత్రుడు, ఇక్కడ చెప్పుకున్న మిత్రుడు ఒకటే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ మెర్క్యురీ, అంత దగ్గరగా ఉంటాడు. ఎంత సూర్యుడు ఎంత శక్తి ఉంటుందో ఇంచుమించు అంత శక్తి కూడా బుధుడికి ఉంటుంది. అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా సపోజ్ 100 టైమ్స్ తీసుకుంటున్నాం, 100 టైమ్స్ కాదు 100 అనే ఒక లెక్క పెట్టుకున్నాం అనుకోండి, అంత శక్తి కనుక సూర్యుడి నుంచి తీసుకుంటుంటే వాళ్ళకంటే ఒక 7 రెట్లు ఎక్కువ తీసుకుంటాడు. ఈయన 700 తీసుకుంటాడు, అందరూ 100 100 అయితే, అయితే అందరూ ఒక్కొక్కటి తీసుకుంటున్నారు అనుకోండి, ఈయన 7 తీసుకుంటాడు, ఏది సూర్యుడి నుంచి శక్తిని. అందుకని చాలా అకల్ట్ అంటే ఆధ్యాత్మికంగా రహస్యమైన శక్తులు ఏవైతే ఉన్నో వాటిలన్నిటికీ ఒక రకమైన మూల భూతంగా ఈ బుధుడు ఉంటాడు. వీనస్ చాలా వరకు పవర్ఫుల్ అందరికంట, కానీ ఆయనకంటే కూడా పవర్ఫుల్ ఎవరు, బుధుడు. ఈ బుధుడు ఏం చేస్తాడంటే రెండిటి మధ్య మీడియేటర్గా కూడా ఉంటాడు, ఇది స్పిరిట్కి మ్యాటర్కి మధ్య మీడియేటర్గా కూడా ఉంటాడు. ఆ స్పిరిట్ మ్యాటర్ కలవటం వల్ల వచ్చిన చైతన్యానికి కూడా ఈయన అధిపతిగా ఉంటాడు. ఈ రకంగా డబల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. అలాగే మనకు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ అంతా కూడా రెండు సెంటర్స్లో ఉంటుంది, ఒకటి హార్ట్ సెంటర్, ఇంకొకటి హెడ్. హార్ట్ అండ్ హెడ్, హెడ్ ఏంటి, అక్కడ నుంచి భౌతిక దేహం గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఆ భౌతిక దేహంలో తల నుంచి నాడీ మండలం అంతా శరీరం విస్తరిస్తుంది, నాడీ మండలం మొత్తం అంటే తల సహస్రారు ఉంది కదా, అక్కడ నుంచి వెన్నుపూస కిందకి వెళ్తుంది. ఆ వెన్నుపూసకి చుట్టూ అటు ఇటు నాడులు స్ప్రెడ్ అవుతాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఆ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఈ బుధుడి ప్రభావంతో ఉంటుంది. అలాగే మనకు రెండోది ఉంది, అదేంటంటే హార్ట్, దీంట్లో పంప్ అవుతుంటుంది బ్లడ్. ఈ బ్లడ్ పంప్ చేసేదంతా కూడా మనకు నెత్తురు ఎక్కువ పోయిందనుకోండి మనిషి ప్రాణం కొంచెం కష్టం, డేంజర్లో పడుతుంది. ఎందుకంటే లైఫ్ ప్రిన్సిపల్ ఏదైతే పనిచేస్తుందో శరీరంలో దానికి క్యారియర్ ఇది రక్తం. అంటే ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వాలనుకోండి, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే దానికి ఒక కండక్టర్ కావాలి పాస్ అవ్వడానికి. చెక్కలో పెడితే అక్కడ ఆగిపోతుంది, వెళ్ళదు, ఎందుకంటే చెక్క అనేది ఒక బ్యాడ్ కండక్టర్ కాబట్టి కదా. ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ కండక్టర్స్. అలా కాకుండా ఒక రాగి వైర్కో, ఒక కాపర్ రాగి ఒకటే కదా, ఇనప వైర్కో లేకపోతే వెండికో ఇలా బంగారంకో తగిలిచ్చామనుకోండి వర్ర వెళ్ళిపోతుంది కరెంట్ ఇటు నుంచి అటు. అలాంటివి గుడ్ కండక్టర్స్ అంట. అలాగే మనం కూడా ఈ లైఫ్ ప్రిన్సిపల్ ఏదైతే ఆ విశ్వం అంతా పనిచేస్తుందో అది మనిషిలో మొత్తం తల నుంచి పాదాల వరకు అంతా ప్రవహించాలి అంటే నెత్రు ఉండాలి. నెత్రు ఉంటేనే ఆ నెత్రుని ఒక వాహికగా చేసుకుని ఈ లైఫ్ ప్రిన్సిపల్ పనిచేస్తుంటుంది. అలాగా నెత్రు ద్వారా లైఫ్ ప్రిన్సిపల్ పనిచేయడం అనేది ఒక ఆస్పెక్ట్, నర్వస్ సిస్టమ్ ద్వారా చేతనత్వం పనిచేయడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈ రెండు ఆస్పెక్ట్స్ని కూడా మిథునం చూస్తుంది, దాని అధిపతి బుధుడు చూస్తాడు. ఆ రకంగా హీ ప్లేస్ ఏ డబుల్ రోల్. అందుకని మనకు చేతనత్వం వికాసం జరగాలి అంటే బుధుడు కావాలి. అలాగే మనలో లైఫ్ ప్రిన్సిపల్ ఏదైతే జీవం సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క శక్తితోటి నడుస్తుందో ఆయన నుంచి వచ్చిన లైఫ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో జీవతత్వం, అది మన ఒంట్లో అంతా ప్రవహించి శరీరాన్ని చక్కగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి అంటే అది మన నెత్తురు ద్వారా బాడీ అంతా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ రెండు ఆస్పెక్ట్స్ని కరెక్ట్గా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఎంతకాలం కావాల్సి ఉంటే అంతకాలం ఈ శరీరంలో ఉండగలరు. అంటే చిరంజీవిత్వము అనే ఒక మాట వాడామనుకోండి, ఇమ్మార్టాలిటీ. ఇమ్మార్టాలిటీ అంటే సపోజ్ 500 సంవత్సరాలు ఉండాలి నేను ఈ శరీరంలో అనుకుంటే, ఈ మిథున రాశి ప్రభావాన్ని చక్కగా ఉపయోగించుకుంటే 500 సంవత్సరాలు ఉంటాడు. లేదండి నేను 1000 సంవత్సరాలు ఉంటాడు. ఓకే, 1000 సంవత్సరాలు ఉంటాడు. 10,000 సంవత్సరాలు ఉండాలి. 10,000 సంవత్సరాలు ఉంటాడు. అంతా అతని చేతిలో ఉంటుంది. ఎవరు అనుకున్నారో అతని చేతిలో ఉంటుంది. ప్రొవైడెడ్ హీ యూజెస్ ద జెమిని పవర్ అండ్ ద పవర్ ఆఫ్ మెర్క్యూరీ ప్రాపర్లీ. తర్వాత క్షేత్రత్వం వికాసం జరగాలి. 500 ఏళ్ళు ఉంటాం, ఉంటే ఏంటి లాభం? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన భీమవరంలో ఉంటారు. ఆయన చెప్పారు, నేను అది వాళ్ళని చూశాను, నేను వీళ్ళని చూశాను, అంతకుముందు ఎప్పుడో వాళ్ళందరూ ఏజ్ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా 200 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఈయన చూస్తే 25 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నాడు. ఓహో, అప్పుడు అనుకున్నాను ఈయన కాయకల్పం ఇలాంటి విద్యలు వచ్చనమాట, అందుకని అవన్నీ చేసి చిన్న పిల్లాడిలాగా ఉన్నాడు ఇప్పటికీ. ఆయన ఫోటోలు అవి మీ అందరికీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు పరివారంలో, నరసింహయోగి అని. ఆయన దగ్గర ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన భీమవరంలో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటాడు. ఎవరన్నా చూడొచ్చు కావాల్సింటే. అలా గాలిలోంచి అన్నీ తీసుకొని తీసేస్తూ ఉంటాడు అనమాట. అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఉంటాడు, వాటిని అన్నిటినీ మార్చేస్తూ ఉంటాడు. ఇలా నొక్కి ఇలా దేనన్నా ఇలా నొక్కి ఇలా వదిలేసాడు అనుకోండి, అక్కడ ఉన్న స్వీట్ కాస్త ఒక శివలింగం అయిపోతుంది, ఒక స్వీట్ కాస్త ఒక బంగారం ఉంగరం అయిపోతుంది. అలాంటివన్నీ కూడా చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ మిథున రాశి ప్రభావం వాడుకొని, గురువు యొక్క ప్రభావం వాడుకొని వాళ్ళలాగా లాంగివిటీ సంపాదిస్తారు. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, గురువుగారు దీన్ని మనకు యజ్ఞంలో ఈ బుధుడికి సంబంధించిన మంత్రం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే, అగ్నిస్థాపన అయిన తర్వాత యన్మండలం దీప్తికరం విశాలం అని గాయత్రి స్థావం అయిన తర్వాత అగ్ని ప్రదీపనము అని వస్తుంది. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతి జాగృహిత్వమిష్ట పూర్తే సగం సృజయధామయంచ అస్మిన్ సదస్య అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతి జాగృహిత్వమిష్ట పూర్తే సగం సృజయ ధామయంచ అస్మిన్ సహస్య ఆద్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత. ఇది అగ్ని ప్రదీపనికి మంత్రం. ఇదే మంత్రం రెండోసారి ఎందుకు చెప్పానంటే, బుధుడికి కూడా అదే మంత్రం. బుధుడికి బాగలేదు జపం చేయించుకోండి అంటే వేద మంత్రం అయితే ఇదే చేస్తారు. ఈ బుధుడికి యొక్క ఇంకొక మామూలుగా చెప్పే అంటే శ్లోకాలు ఉంటాయి. అలా శ్లోకాలు వ్యాసుల వారు ఇచ్చిన శ్లోకం ఏంటంటే, ప్రియంగు గులికాశ్యాం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ బుధుడు మనందరికీ కూడా మనందరికీ ఏమిస్తాడంటే, ఒక శిష్యుడు తయారు చేయాలని కూడా, ఒక శిష్యుడు తయారవ్వాలి అంటే నేను శిష్యుడిగా తయారవ్వాలి, నా మీద బుధుడి ప్రభావం ఉండాలి. ఒక గ్రూప్ వర్క్ చేయాలి, నా మీద బుధుడి ప్రభావం ఉండాలి. అలాగే దీక్షలు తీసుకోవడంలో మొదటి దీక్ష, రెండో దీక్ష, మొట్టమొదటి ప్రొబేషనరీ పాత్ర అంటాం. ప్రొబేషనరీ పాత్ర అంటే ఇంకా దేని చేర్చుకోరు, ఊరికైనా టెస్ట్ చేస్తుంటారు ఆ పనులు ఈ పనులు అవి ఇచ్చి. తర్వాత ఒకటో దీక్ష, తర్వాత రెండో దీక్ష, తర్వాత మూడు, తర్వాత నాలుగు, ఐదు, ఆరు, 7, 8, 9 అవి మ్యాక్సిమం. 5వ దీక్ష తీసుకుంటే వాడు గురువు అవుతాడు, గురువు స్థాయి వస్తుంది. ఈ వీటిల్లో 2వ దీక్ష తీసుకోవడం స్థితిలో ఈ బుధుడు మనకు పనిచేస్తాడు. అందుకే ఈ బుధుడు మన శరీరానికి చేసే ఈ పనులన్నీ కాకుండా ఇంకొకటి ఉంది, అదేంటంటే కుండలిని అనే శక్తి ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది. కుండలిని అంటే మనకు చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలన్నీ ఎలా ఉన్నా సులభంగా చెప్పాలంటే, కుండలిని విద్య అంటే మూలాధారంలో ఉన్న శక్తి, సహస్రారంలో ఉన్న శివుడు, ఇద్దరిని అనుసంధానం చేయటం, అది కుండలిని జాగరణ. కుండలిని అంటే శక్తి. ఆ కుండలిని అనే శక్తి అంటే ఒక వైర్ని ఇలా చుట్టలు చుట్టాం అనుకోండి, చుట్టలు చుట్టి వదిలేస్తే ఏమవుతుందంటే ఇలా పై వరకు లేస్తుంది కదా, మీ చెయ్యి పెట్టి నొక్కితే ఒక్కసారి పైకి కొడుతుంది. అలాగా దానికి మామూలుగా ఒక వైర్ని ఇలా భూమికి హారిజాంటల్గా పెడితే ఏమీ శక్తి ఉండదు, కానీ దాన్ని కాయిల్ చేసి పెట్టామంటే కనుక ఆ కాయిల్ పైన ఏదైనా బరువు పెడితే అది కిందకి నొక్కబడి ఆ బరువు తీయంగానే తక్కువని పైకి ఎగురుతుంది. ఇదివరకు పూర్వం సోఫాలు ఉండే అలాంటి కింద స్ప్రింగ్ లాంటివి పెట్టి ఎనీ స్ప్రింగ్ ఫర్ దట్ మ్యాటర్ అదంతా కూడా కుండలిని శక్తికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి కాయిల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మూలాధారంలో ఉంది. సో కాయిల్డ్ ఎనర్జీ అంటే అది మేనిఫెస్ట్ అవ్వకుండా ఉన్నది, మేనిఫెస్ట్ అవ్వకుండా ఉన్నది అని ఏమంటారు, కైనెటిక్. ఇంకొకటి ఏంటో నాకు మర్చిపోయాను ఇప్పుడు గుర్తులేదు. ఒకటి పొటెంట్గా ఉంటుంది, ఇంకోటి లేకపోతే డైనమిక్గా ఉంటుంది, ఒకటి లేటెంట్గా ఉంటుంది, అలా అని చెప్పుకోవచ్చు. వాటిలో మనకు ఈ బుధుడు ఏం చేస్తాడంటే యాక్టివ్ ఇంటెలిజెంట్గా ఏదైతే ఉంటుందో కుండలిని శక్తి దాన్ని సూచిస్తాడు బుధుడు. మనలో కుండలిని యాక్టివ్గా పనిచేయడం అనేది ఏదైతే ఉందో దానికి పనిచేస్తాడు బుధుడు. ఇప్పుడు మనలో కుండలిని పనిచేస్తుందా లేదా, మామూలుగా కుండలిని అంటేనే శక్తి ఏదో పనిచేస్తుంది కొంచెం అంతే తప్ప ఒరిజినల్గా కుండలిని జాగరణ, ఆ కుండలిని జాగరణ వల్ల ఆ శక్తిని ఉపయోగించుకోవడం అనేది మనకు ప్రస్తుతం లేదు. గురువుగారే చెప్పారు ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు నేనే వచ్చి మీ కుండలిని జాగరణ గురించి చెప్తాను అని కదా. దాని గురించి ఈ మధ్య ఒక పుస్తకం చూశాను నేను తేజ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, దాంట్లో సీతారాముడు రాసినవి దీని గురించి మేము క్లాసులు చెప్తాం ఇలాంటివన్నీ, అవన్నీ కూడా మాస్టరు ఎక్కడెక్కడ చాలా కాలం దత్త చరిత్రలో ఆయన ఇచ్చినవి ఆ శ్లోకాలు ఇలాంటివన్నీ అనమాట. అక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది సాధన కుండలనికి సంబంధించింది అంటే ఖచ్చితంగా ఈ ఈసోట్రిక్ ఎస్ట్రాలజీ అన్న మీకు ఈ పాటికి అర్థం ఏంటుంది, మీరు ఎప్పుడు కుండలిని వాడినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, కుండలిని అనే పదం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే మనం మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం మన మీద అప్లై చేసుకుంటూ, అలాగే రెండోది మనం తెలిసిన ఫీల్డ్ మనకు తెలిసిన ఏరియా ఆఫ్ వర్క్ ఎంత ఉందో దాంట్లో ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తోటి వాళ్ళకి సహాయం చేయటం. అమ్ము దీన దుఃఖీ నిర్బలం వికలం కే సేవకు బన సంతాప హరే, ఆ సంతాపం తీర్చడం దీన దుఃఖితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనే పని చేస్తూ ఉంటే తప్ప మనం గురువు దృష్టిలో పడము. గురువు దృష్టిలో పడకుండా మిగతావి ఏవి రావు. ఇస్తాడు గురువు అంటే ఎప్పుడు ఇస్తారు అంటే మనం అంతా నేర్చుకుందాం మన కోసం అనుకున్న వాళ్ళకి ఏవి రావు. అలా కాదు, దీనివల్ల 10 మందికి ఉపయోగపడటం ఎలాగా. ఒక చోట నిన్న మొన్న మనం చెప్పుకున్నాం అదేంటి, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ దాంట్లో ఉంటాడు, బీ రెడీ టు సర్వ్, సెర్చ్ ఫర్ ద ఆపర్చునిటీ టు సర్వ్, సెర్చ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్. అదేంటి, అలాంటివి కూడా ఉంటాయా, చిత్రంగా ఉంటుంది కదా. అంటే మనం వెతుక్కోవాలట, ఎక్కడ సేవ చేయాలి మనం వెతుక్కుంటే, అంటే అర్థం ఏంటి, మన అవసరం ఉంటే వాడు వచ్చి మన దగ్గర చేయించుకుంటాడులే అని కాకుండా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం పనిచేయాలట. ఇలాంటిది ఎక్కడన్నా ఉందా అసలు ప్రకృతిలో అంటే ఖచ్చితంగా ఉన్నది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే గురువు గారు, మేఘాలు వర్షిస్తాయి కానీ ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళి వర్షించాలా, మేఘాలే వెళ్ళి వర్షిస్తాయి తప్ప మేఘాలు ఉన్న చోటకి భూమి రాదు, భూమి వర్ష జలాన్ని తీసుకోదు, మేఘాలే వెళ్ళాలి. అలాగే సూర్యకిరణాలే భూమి మీదకి రావాలి తప్ప భూమి ఏం చేయదు. అలాగే భూమికి నీడ చెట్లే ఇస్తాయి తప్ప, అలాగే పళ్ళు చెట్లే ఇస్తాయి తప్ప మనం ఏం చెయ్యం. అంటే మన కోసం చెట్లు ఇస్తున్నాయా అని ఎప్పుడన్నా ఆలోచించా, మన కోసం ఇస్తున్నాయని ఆలోచిస్తాం కరెక్ట్, అవి డబ్బు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాం అది పొరపాటు. అలాగే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, ఎవరు కావాల్సింటే వాళ్ళు తాగొచ్చు, దాహం తీర్చుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేది ప్రకృతిలో ఉన్నది. దాన్ని ఇక్కడ అలా చెప్పారనమాట, అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో యూస్ యూ సెర్చ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్. అన్నదానం ఉచితంగా చేయబడును ఒకటి, రెండోది ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టాము అందరూ రావచ్చు, ముసలి వాళ్ళందరూ ఫ్రీగా ఉండొచ్చు, ఇలాంటివి నాన్సెన్స్ అని చెప్పి తిట్టేవాళ్ళు కొందరు ఉన్నారు. నాన్సెన్స్ సెన్స్, ఎందుకంటే దాని అవసరం ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళకి అది అవసరమే. మనం అలాంటి అవసరం లేని ఒక సమాజాన్ని నిర్మించడం అనేది ఒక మంచి ఆలోచన. కానీ దాన్ని మనం ఏం కండెమ్ చేయకూడదు, ఎందుకంటే పీపుల్ ఆర్ దేర్ హూ నీడ్ ఇట్. అక్కడ మనం నీడ్ చూడాలి, అలాగే ఉపయోగం చూడాలి. ఆ రెండు చూసి మనం చేయాలి తప్ప ఒకటి మంచిదని కానీ ఒకటి చెడ్డదని కానీ ఒకటి నాన్ సెన్స్ అని కానీ కండెమ్ చేయకూడదు. ఎవరు సాధన చేసుకుంటూ మేము డెవలప్ అవుతాం అనుకున్న వాళ్ళు చేయకూడదు. ఇది ఈ కుండలని జాగరణ అవుతూ యాక్టివ్గా కుండల్ని పని చేయాలి అనేది ఏదైతే ఉందో అది బుధుడు వల్ల, బుధుడు శక్తి వల్ల జరుగుతుంది. ఈ బుధుడికి రంగు ఏంటంటే పసుపు. బుధుడికి ఇంకో పేరు బుద్ధి. బుధుడికి ఇంకొక పేరు బుద్ధి. మా బుద్ధుడు సన్మార్గము ప్రేరేపించు కాక అన్నాం అనుకోండి, అంటే ఎవరిని పిలుస్తున్నాం మనం? సవితని పిలుస్తున్నాం. ఈ బుధుడు ఈజ్ నథింగ్ బట్ బుద్ధి. అంటే మనకు బుద్ధి అనేది మన అందరిలో ఉన్నది, దాన్ని అధిదేవత ఇక్కడ బుధుడు అవుతాడు. ఈ బుధుడికి సూర్యుడి నుంచి మిగతా గ్రహాల కంటే 7 రెట్లు ఎక్కువ శక్తి వస్తుందట. ఆ 7 అనే సంఖ్యలోనే ఒక మ్యాజిక్ ఉంది. అంటే ఆ ఒక్కొక్క తలంలో 7 7 ఉంటాయి కదా. మీ అందరికీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది మ్యాన్ మాస్టర్ జ్వాలాకులు గారిది బాగా పిడిగొట్టేసి ఉంటుంది వాటికి. దాంట్లో ప్రతి ప్లేన్లో 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. ఫిజికల్లో 7, యాస్ట్రల్లో 7, మెంటల్లో 7, స్పిరిచువల్లో 7, నిర్వాణలో 7, పరానిర్వాణ 7, మహాపరానిర్వాణ 7. 7 7 49. ఆ 49కి మళ్ళీ 49 అగ్నులు అని చెప్తారు. అగ్ని ఆ 49లో మనం బుద్ధిక్ ప్లేన్ తీసుకుంటే ఆ బుద్ధిక్ ప్లేన్లో విజ్డమ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ బుధుడి ద్వారానే ఉంటుంది. ఆ బుధుడు ద్వారా మనం మిగతా గ్రహాల కంటే 7 ఎక్కువ 7 సార్లు తీసుకుంటాడంటే ఒక్కొక్క ప్లేన్లో ఉన్న 7ట్లోకి బుధుడి ద్వారా తీసుకునే శక్తి ఎక్కువ ప్రవహిస్తుంది అని చెప్పుకోవచ్చు. మనం గాయత్రి మంత్రం చేసేటప్పుడు గురువు గారు ఏమి ఇచ్చారు? గోల్డెన్ ఎల్లో లైట్, బంగారు రంగు సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి. ఆ కిరణాలు మా బుద్ధుని సన్మార్గం వైపు ప్రేరేపిస్తున్నాయి. మాలో పాపం అంతా పోగొడుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఇవన్నీ చేస్తూ ఈ బుద్ధుడి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనలో ఉన్న చేతనత్వాన్ని దివ్య జ్ఞానం వైపుకి నడిపిస్తాడు బుద్ధుడు. దివ్య జ్ఞానం మామూలు జ్ఞానం కాదు. మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చదివే ఉంటారు. ఆయన చెప్పుకుంటారు ఒక చోట, ఒకరోజు సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే సూర్యుడి నుంచి ఒక గొప్ప వెలుగు ఆయనలో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఆయన కవిత్వం మారిపోతుంది. అంతవరకు ఒకలా ఉంటుంది, అప్పటి నుంచి వేరుగా ఉంటుంది. ఆయన స్వయంగా చెప్పుకుంటారు అది. అలాగ మనం కూడా గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మన బుద్ధిని ప్రచోదన చేస్తున్నప్పుడు ఈ బుద్ధి తలంలో బుద్ధుడు యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఈ ఈ బుధుడు ఏం చేస్తాడంటే బేసర్ మెటల్స్ అన్నింటినీ కూడా గోల్డ్గా మారుస్తాడు. అంటే ఇనుము ఉంది బంగారంగా మారుస్తాడు, రాగి ఉంది బంగారంగా మారుస్తాడు, ఇత్తడి ఉంది బంగారంగా మారుస్తాడు. అంటే ఆల్కెమీ, ఆల్కెమీ అని ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది సెయింట్ జెర్మైన్ గారిది. ఆల్కెమీ అనే పుస్తకం నేను తెప్పించుకుంటున్నాను, దాంట్లో ఉండేవి ఇవే ఉంటాయి. బట్ ద రియల్ ఆల్కెమీ ఈజ్, అంటే నిజమైన రసవాద విద్య ఏమిటంటే, ఆల్కెమీ అంటే రసవాదం. రసవాదం అంటే మెర్క్యూరీ ఉందనుకోండి మామూలుగా, అంటే మెర్క్యూరీ అంటే పాదరసం, పాదరసాన్ని బంగారంగా చేయడం ఎలాగా, మట్టిని బంగారంగా చేయడం ఎలాగా, రాయిని లేకపోతే ఇనువుని బంగారం చేయడం ఎలాగా, అదొక విద్య. రేమన్ గారు అలాంటి చేసాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి విద్య మనకు బుధుడి ద్వారా వస్తుంది. దీనికి ఆధ్యాత్మిక పరిభాషలో ఏం చెప్తారంటే మన మూలాధార స్వాధిష్టాన మణిపూరకాలు అనేవి లోవర్ ట్రయాడ్. ఈ లోవర్ ట్రయాంగిల్ లేదా లోవర్ ట్రయాడ్ హయ్యర్ ట్రయాడ్గా మారాలి అంటే అక్కడ బుధుడు పనిచేయాలి. బుధుడి యొక్క శక్తి ఎప్పుడైతే మన మీద ఆహ్వానం చేస్తున్నామో, ఆవాహనం చేసుకుంటున్నామో, మన మూలాధారంలో ఉన్న శక్తి అక్కడ ఉన్న మాలిన్యాలన్నీ కడిగివేయబడి అక్కడ శక్తి సహస్రారంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే స్వాధిష్టానం అంతా పవిత్రమై అక్కడున్న శక్తి మొత్తం విశుద్ధికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే మణిపూరంలో ఉన్న అంతా కూడా పవిత్రమై అక్కడున్న శక్తి హృదయానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ రకంగా కింద మూడిటిలో ఉన్న ప్రజ్ఞ లేదా శక్తి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవిత్రమయ్యి ఉన్నతమైన వాటికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా అవటానికి బుధుడు కారకుడు అవుతాడు. ఆ రకంగా బుధుడు మనకు ఒక వ్యక్తిలో ఆధ్యాత్మికమైన ఆల్కెమీ రసవాదాన్ని కండక్ట్ చేస్తాడు. అలాంటి ఆ కెపాసిటీలో బుధుడు మనకు మెస్సెంజర్ ఆఫ్ గాడ్స్గా ఉంటూ ఈ బ్రింగ్స్ ద మెస్సేజ్ ఫ్రమ్ గాడ్స్. ఇదంతా కూడా బుధుడు యొక్క విశేషం. అలాగే ఈ బుధుడు ఏం చేస్తాడంటే లవ్ విజ్డమ్ ఈ మిథునం ద్వారా వ్యక్తమవుతుంది. మనకు ఒక్కొక్క రాశి ద్వారా ఒక్కొక్క రే వ్యక్తమవుతుంది కదా, అలాగే సెకండ్ రే ఏదైతే ఉందో ఆ సెకండ్ రే ద్వారా మనకు మిథునం ద్వారా సెకండ్ రే వ్యక్తమవుతుంది. ఇంకా మనకు ఈ మిథునం సెకండ్ రే చెప్పుకుంటున్నాం కాబట్టి సూర్యుడు మనకు మూడు రకాలుగా ఉంటాడు. ఒకటి భౌతికమైన సూర్యుడు, రెండు సూర్యుడి యొక్క హృదయము ఆదిత్య హృదయం, ఆ తర్వాత సూర్యుడి యొక్క ఆత్మ. ఈ మూడు రకాలుగా మనిషికి ఎలాగైతే ఆత్మ మనస్సు శరీరము, అలాగే సూర్యుడికి కూడా ఆత్మ మనస్సు శరీరం. దాంట్లో శరీరానికి సంబంధించినంతవరకు భౌతిక సూర్యుడికి సంబంధించినంతవరకు ఆ శక్తి మనకు కర్కాటక రాశి ద్వారా మన మీద ప్రభావం చూపుతుంది. అలాగే సూర్యుడి యొక్క మనస్సు లేదా సూర్యుడి యొక్క హృదయం అదేదైతే ఉందో అది మిథున రాశి ద్వారా మన మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కుంభరాశి ద్వారా సెంట్రల్ స్పిరిచువల్స్ అంటే సూర్య ఆత్మ ఏదైతే ఉందో, సూర్యుడు అంటే జగత్ అంతటికి ఆత్మ అని చెప్పి గురువు గారు సూర్య విజ్ఞానంలో ఇచ్చారు. దాని ఏమంటారు సెంట్రల్ స్పిరిచువల్స్ అన్న యొక్క శక్తిధారలు మనం పట్టుకోవాలంటే కుంభరాశిలో ఉండగా సూర్యుడు మనం చేయాలి. అంటే మాఘమాసం, మాఘమాస స్నానాలు, మాఘమాసంలో చేసే జపతపాలు అన్నీ చాలా గొప్పవి అని మన వాళ్ళు చెప్తారు. దానికి కారణం అదే. అలాగే కర్కాటక సంక్రమణం జరుగుతుంది. కర్కాటక సంక్రమణం జరిగినప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అప్పుడు చాలామంది సన్యాసులందరూ కూడా ఏం చేస్తారంటే చాతుర్మాసం అని చెప్పి నాలుగు నెలలు కర్కాటకం, సింహం, కన్య, తుల, తర్వాత వృశ్చికంలో అంటే కార్తీక పౌర్ణమి వచ్చేసరికి వాళ్ళ చాతుర్మాస దీక్ష అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే భౌతిక సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. మంచి ఆరోగ్యం ఉండాలనుకోండి కర్కాటక రాశిలో ప్రవేశించగానే సూర్యుడికి సంబంధించిన వరకు సాధన చేస్తుంటే మనం భౌతిక శరీరం ఆరోగ్యంగా. అలాగే సూర్యుడు మిథునంలో ఉంటే అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠమాసంలో ఈ సూర్య ఆరాధన చేస్తే మనకు మన హృదయం అంతా కూడా సూర్య హృదయంతో అనుసంధానం పొందుతుంది. ఈ రకంగా మనం సూర్యుడితోటి మూడు రకాలుగా అనుసంధానం చేసుకోవడానికి ఆయా మాసాలను ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్పుకుందాం, కర్కాటకం ఏమో వర్షాకాలం ప్రారంభమయ్యేది, గురు పౌర్ణమి ఏ నెలలో వస్తుందో ఆ నెల ఆల్మోస్ట్ జూలైలాగా, జూన్లోనేమో సూర్యుడి హృదయం. వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ కర్కాటకం తీసుకుంటాం. కర్కాటకం తీసుకుంటే జూలై అక్కడ ఆషాఢమాసం, ఆషాఢమాసంలో భౌతిక సూర్యుడు, దాని వెనక్కి వెళ్తే జ్యేష్ఠమాసంలో సూర్యుడి యొక్క మనస్సు లేకపోతే సూర్యుడి హృదయం, ఇంకా అలా వెనక్కి వెళ్తే మాఘమాసంలో సూర్యుడి యొక్క ఆత్మ. ఈ మూడింటితోటి మనం బాగా అనుసంధానం అవ్వాలంటే ఆదిత్య హృదయం లేదా సూర్య ఉపాసనకు సంబంధించి గురువుగారు ఏమి ఇచ్చారో ఆ నెలల్లో బాగా చేసుకోవాలి. ఇవి మనకు ఈ మిథున రాశికి సంబంధించిన విశేషాలు. ఇంకా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి, ఒక గొప్ప సంస్థని ప్రారంభించాలి లేదా ఒక ఉద్యమం ప్రారంభించాలి, ఇలాంటివన్నిటికీ కూడా ఈ మిథున రాశి సహకారం లేకపోతే అది జరగదు. మేషం ఏం చేస్తుందంటే ఏదన్నా పని మొదలెట్టాలంటే మేషరాశి ప్రభావం ఉండాలి. దాంతోపాటు మిథున రాశి ఎందుకు ఉండాలంటే మిథునంలో స్ట్రగుల్ ఉంటుంది. యుగ నిర్మాణ యోజన అనేది ఒక న్యూ కాన్సెప్ట్ విత్ గ్రేట్ స్ట్రగుల్, దాన్ని సాధించాలి అని గురువుగారే చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమీ హ్యాపీగా లేవు, ఎక్కడా కూడా ఆశాజనకంగా లేవు, అయినా సరే నా శక్తి ద్వారా మొత్తాన్ని మారుస్తాను అని డిక్లేర్ చేసిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షణాల్లో మేషరాశి మిథున రాశి కంబైన్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. అలాగే భారతదేశ స్వాతంత్రం నా జన్మ హక్కు, ఇలాగ ఒక ఉద్యమం, ఇవన్నీ అన్నిటికీ కూడా ఏంటంటే ఒక మనం కూడా ఏదన్నా ఒక పని ప్రారంభించాలంటే మేషం మిథునం రెండింటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అలాగే అది భౌతికంగా అనుకుంటే మనం సాధన చెయ్యాలి అనే ఆలోచన కూడా మేషం మిథున యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్. మేషానికి అధిపతి కుజుడు, మిథునానికి అధిపతి బుధుడు. కుజుడు ఏంటంటే సంకల్పం, ఫోర్స్. బుధుడు జ్ఞానం. ఆ జ్ఞానానికి సంకల్పం తోడైతే అప్పుడు మనం పదార్థం వైపు వెళ్తామా లేదా ఆత్మవైపు వెళ్తామా? ఆత్మవైపు వెళ్ళాలన్నా ఈ రెండు పనిచేయాల్సిందే, మేషమును మిథును. అలాగే మనం పదార్థం వైపు వెళ్ళదలుచుకున్నా కూడా మేషం మిథును ఈ రెండు పనిచేయాలి. ఈ రకంగా ఈ రెండింటి కంబైన్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకు బుధుడు ద్వారా భూమి మీద పడుతుంటుంది. ఇక్కడ భూమి అంటే మన శరీరం అని తీసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఏ హోల్ భూమి అని తీసుకోవచ్చు. ఇది కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంటర్ప్లే, ఇవనేవి ఈ మిథున రాశిలో ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ అంటే కొట్లాడుకోవడం, సంఘర్షణ. అలాగే ఇంటర్ప్లే అంటే ఒకదానితో ఒకటి చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇంటర్ప్లే కిందకు వస్తాయి. ఈ రకమైన వాతావరణం ఏదైతే ఉందో ఇదంతా కూడా మిథున రాశి ప్రభావం. ఈ మిథున రాశి ప్రభావం మనకు అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక్క నిమిషం ఆగి అదేంటంటే, బుధుడు ఒక జాతకంలో బాగా ఉంటే మంచి ఆర్గనైజర్ అవుతాడు. వాళ్ళు భలే ఆర్గనైజ్ చేస్తారండి వీళ్ళు అని ఎవరన్నా మనకు అనిపించిందంటే వాడి జాతకంలో బుధుడు బాగున్నాడు అనమాట. అలాగే ఈ బుధుడు మామూలు స్టేజ్లో ఉంటే అంటే ఆధ్యాత్మికమైన ఉన్నతి కాకుండా వేరే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాశుల్లో ఉంటే కనుక, అంటే మిథునంలో కాకుండా అలాగే కుంభంలో కాకుండా కన్యలో కాకుండా వేరే చోట ఉంటే మంచి వ్యాపార దక్షత ఉంటుంది వాళ్ళకి, వ్యాపారం బాగా చేస్తారు. అదే కనుక హయ్యర్ ఆస్పెక్ట్స్లో కనుక ఉంటే ఇతను వ్యాపారం కాకుండా అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉంటాడు. వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తాడు, అందరికీ జీతాలు అవి ఇవ్వాలి కదా, కాబట్టి అక్కడ కూడా డబ్బులు వెదజల్లుతాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ బుధుడు బాగా ఉంటే ఆధ్యాత్మికంగా కనుక ఆ జాతకంలో, ఆ మిథున రాశిలోనో కన్యారాశిలోనో మీ కుంభరాశిలో ఇలా ఉంటే అక్కడ అందరికీ జ్ఞానాన్ని తను సంపాదించుకోవడం, అందరికీ పంచిపెట్టడం, అలాంటి చేసేవాడిని బ్రాహ్మణుడు అంటారు. కాబట్టి నిజమైన బ్రాహ్మణుడు ఉంటే వాడి మీద బుధుడు ప్రభావం బాగా ఉంటుంది. అలాంటి వాడికి జ్ఞానం బాగా ఉంటుంది. జ్ఞాన నడుస్తున్న లైబ్రరీ, ఎన్సైక్లోపీడియా అంటారు. అలాగే ఎన్సైక్లోపీడియా లాగా ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇంకా ఈ బుధుడి ప్రభావం ఎవరెవరి మీద ఉంటుందంటే పుట్టిన మనుషుల మీదే కాదు, పుట్టబోయే శిశువు మీద కూడా ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు మీద కూడా ఈ బుధుడి ప్రభావం ఉంటుంది. ఎలాగంటే పుట్టే బిడ్డకి సహస్రారం ధ్రువ నక్షత్రం ప్రభావంతో ఏర్పడుతుంది అన్నమాట. అలాగే బుధుడి వల్ల విశుద్ధి ఏర్పడుతుంది. ఈ బుధుడు విశుద్ధిని తయారు చేస్తూ ఉన్నట్టుగానే ధ్రువుడు సహస్రాన్ని తయారు చేస్తున్నట్టుగానే మిగతా గ్రహాలు మిగతా చక్రాలని, శరీరంలో అవయవాలని, ధాతువుల్ని అన్నింటినీ తయారు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడనుకోండి, ఎముకల్ని, జుట్టుని, గోళ్ళని, చర్మాన్ని ఇలాంటి వాటిని శని కంట్రోల్లో ఉంటాయి. అలాగే మనకు నాడులన్నీ కూడా మళ్ళీ బుధుడి ప్రభావంలో ఉంటాయి. ఇలాగా కుజుడు ఎర్రగా ఉన్నవన్నీ నెత్తురు చెప్పదు, ఎర్రగా ఉంటుంది కుజుడు, నెత్తురు దానికి సంబంధించి ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇది మనకు ఆధ్యాత్మికంగా ఎందుకు పనికొస్తుందంటే, ఎలాగైతే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి నారాయణ మంత్రం చెప్పాడో, అలాగా బుధుడు ఉన్న రాశికి గురువు లేదా యురేనస్ మంచి దృష్టి అంటే 120 డిగ్రీలు, అంటే వాడున్న రాశి నుంచి 5వ రాశిలో ఉంటే 120 డిగ్రీలు ఉంటాయి. అలాగే 60 డిగ్రీస్ బుధుడు ఉన్న రాశి నుంచి 1, 2, 3 కనుక 3వ రాశిలో ఉంటే కనుక 60 డిగ్రీస్ అంటాం. ఇలా ఉన్నప్పుడు కనుక గురువు కనుక గర్భిణీ స్త్రీకి దీక్ష ఇస్తే ఆ లోపల పెరుగుతున్న శిశువుకి ఎంతో మేలు జరుగుతుంది. చాలా ఆధ్యాత్మికంగా వాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. ఉత్తర గర్భంలో మనకు అభిమన్యుడు కాదు, ఉత్తర గర్భం అన్న పొరపాటు, సుభద్ర అభిమన్యుడు ఉండగా నేను చెప్తూ ఉంటే లోపల అంటుంటాడు. అది ఒకటి. అలా కాకుండా అష్టావక్రుడు అని ఒక ఆయన ఉన్నాడు, అష్టావక్రుడు ముని. ఆ అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు గొప్ప వేద పండితుడు. ఆయన వేదం చెప్తుంటే మధ్యలో తప్పులు దొర్లుతుంటాయి. ఆ లోపల ఉన్న శిశువు ఇక్కడ తప్పు చెప్తావు అంటుంటాడు. అలా విని విని తండ్రికి కోపం వస్తుంది. ఇంకా పుట్టకుండానే నాలో తప్పులు ఎన్నుతావు నువ్వు, అష్ట వంకరలతో పుట్టు అని శాపం పెడతాడు కొడుక్కి. పాపం వాడు వస్తూనే అష్టవంకరలతో పుట్టు. కానీ మహాజ్ఞాని చివరికి ఏమవుతుందంటే, ఒక రాజు దగ్గరికి ఒకడు వచ్చి, నేను అడిగిన వాడికి చెప్పబోతే మీ వాళ్ళందరూ ఓడిపోయినట్టు నాకు బానిసలు అయిపోవాలి అంటాడు. ఈ తండ్రి కూడా పాపం వాళ్ళతో పాటు బాధించి ఓడిపోయి బానిసగా ఉంటాడు అక్కడ. అప్పుడు ఈ అష్టావక్రుడు వాళ్ళ అమ్మగారికి చెప్పి, అమ్మ నేను నాన్నగారిని విడిపించుకొస్తాను, నాకు అనుమతి ఇవ్వు అని చెప్పి తల్లి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఓడిస్తాడు. అష్టావక్ర గీత రమణ మహర్షి గారికి చాలా ఇష్టం ఈ పుస్తకం. అష్టావక్ర గీతలో అద్భుతమైనవన్నీ ఉంటాయి దీంట్లో, మీరు ఎప్పుడన్నా చదవండి. ఇలాంటివన్నీ కూడా మనకు తల్లి గర్భంలో శిశువు ఉండగా బుధుడు ఎక్కడున్నాడు, ఆ బుధుడికి ఏ దృష్టిలతోటి గ్రహాలతోటి మంచి దృష్టి ఉంది, గురువు దృష్టి మంచి దృష్టి ఉంది, శని దృష్టి మంచిది ఉంది, అలాగే చంద్రుడు మంచి దృష్టి ఉంది. మంచి దృష్టి అంటే 60 కానీ 120 కానీ, అలాగే వరుణుడు ఇంద్రుడు యురేనస్ నెప్ట్యూన్ అనమాట, అలాంటివి ఉన్నప్పుడు రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇలాంటివి చదువుకోవడం ప్లస్ ఏదైనా నామం చేసుకోవడం వాటి వల్ల మనం ఈ భూమికి ఒక మహాత్ముల్ని అందివ్వగలము. అది ఒక తల్లిగా ప్రతి స్త్రీ చేయవలసిన బాధ్యత. గురువుగారు ఒక్కొక్క అక్షరం గురించి ఇచ్చిన దాంట్లో ఒక దాంట్లో స్త్రీ శక్తి, తల్లి, అలాగే స్త్రీల బాధ్యత ఇలాంటివి ఇచ్చారు, దాంట్లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మిథున రాశిలో తెలుసుకోవాల్సిన విశేషాలు. ఇలాంటి ఈ మిథున రాశిలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్పుకుందాం. మనలో ఉన్న కుండలిని గురించి ఇందాక ఒక మాట అనుకున్నాం. ఆ మాట ఏంటంటే, ఆ కుండలిని అనే శక్తి ఏదైతే ఉందో అది మనలో గుణాలు పెంపొందించుకోవటం వల్ల జాగృతం అవుతుంది తప్ప, అక్కడ లమ్ అంటా నేను అంటే అది లమ్ అన్న ఒకటి డమ్ అన్న ఒకటి ఏమి కదలదు, ఏమి చేయడానికి లేదు. మనలో సహనం పెరిగే కొద్దీ కుండల్ని పనిచేస్తుంది, మనలో శాంతం పెరిగే కొద్దీ కుండల్ని పనిచేస్తుంది, మనలో ఓర్పు క్షమ, చిన్న తప్పు చేసిన రూల్ ప్రకారం నిన్ను శిక్షించాల్సిందే అన్నాం అనుకోండి, అంటే మనకు క్షమ లేదు, శిక్షే ఉంది, కుదరదు. ఇలాంటి వాళ్ళకి కొండల్ని పలకదు. అలాగా ఒక్కొక్క చక్రానికి మనకు ఒక్కొక్క ముఖ్యమైన 4-5 గుణాలు ఉంటాయి. ఆ గుణాలని మనం నిజ జీవితంలో అలవాటు చేసుకుంటూ ఈ బుధుడికి సంబంధించిన మంత్రం చేస్తే మనలో కొండల్ని యాక్టివ్గా పనిచేస్తుంది. మామూలుగా అయితే డార్మెంట్గా ఉంటుంది, అందరిలోనూ కూడా డార్మెంట్గానే ఉంటుంది. కుండలిని జాగరణ అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనలో ఆ గుణాలు అనేవి డెవలప్ చేసుకోకుండా ఉంటే అది కళలో మాట. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇలాంటి ధర కళలోనే మన భూమి మీద ఉండవట. అలాగే మనం కూడా కళలో కుండలిని ఏమైనా జాగరణ చేసుకోగలమేమో తప్ప ఇళ్ళలో మటుకు చేసుకోలేము, అది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అందుకని ఈ బుధుడికి సంబంధించినంతవరకు, ఈ మిథున రాశికి సంబంధించినంతవరకు మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పదార్థంలోంచి మనిషి కనుక బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు శుక్రుడు బుధుడు భూమి ద్వారా నిరంతరం మనకు సహాయం అందిస్తూ ఉంటారు. బుధుడు శుక్రుడు అలాగే భూమి, వీళ్ళ ద్వారా మనకు యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని 3rd రే, హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ 4th రే, సైన్స్ సైంటిఫిక్ డెవలప్మెంట్కి సంబంధించిన సైన్స్ ఆ 5వ కిరణం, ఈ 3 మన మీద ప్రసరిస్తూ ఉండి మనం పదార్థంలోంచి బయటపడతాం. పదార్థంలోంచి బయటపడటం అంటే పదార్థంలో ఇరుక్కుపోయిన శక్తి బయటపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దేర్ కమ్స్ ఏ ఫ్రిక్షన్, అక్కడ కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది కాబట్టి నొప్పులే వస్తాయి. అందుకని సాధన చేసుకునే వాళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉండదు, చిన్న చిన్న అనారోగ్యం, అదేంటి అది వచ్చింది తగ్గింది ఇదేంటి మేము ఏం చేయం, మేము బాగానే ఉంటాం, మీరు అన్ని చేస్తారు, గాయత్రి అంటారు, యజ్ఞం అంటారు, గురువుగారు అంటారు, ఇంకా ఏవో చెప్తారు, ఎప్పుడు చూసినా కొయ్యి కాయం అంటూనే ఉంటారు, ఏంటి ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుందా మీకు అనేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది కానీ మనం ఇంకో కొత్తది చేస్తున్నాం, అదేంటంటే పదార్థంలోంచి చేతలతో ఇరుక్కుపోయింది, దాన్ని బయటకు లాగుతుంది. ఒక ఎలుగుబంటి ఏం చేసిందంటే తేనె ఉంది, ఆ తేనె తీసుకుందామని చెయ్యి లోపలికి పెట్టింది, లోపల పెట్టి దాన్ని బయటికి లాగుతాడు, చెయ్యి రావట్లేదు. ఏంటి రావట్లేదు అనుకుంటే పెట్టేటప్పుడు ఏం చేస్తుంది, ఇలా చెయ్యి మామూలుగా పెట్టి బయటికి లాగేటప్పుడు దాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఏమవుతుంది, గుప్పెడు మూసేసరికి ఆ చెట్టుకి ఉన్న తొర్ర కంట ఈ గుప్పెడు పెద్దగా ఉంటుంది, కాబట్టి చెయ్యి బయటికి రాదు, గింజుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చెయ్యి ఇలా వదిలేసింది, ఇదివరకు ఇట్లాగా ముడుచుకొని దగ్గరికి ఇలా పట్టుకున్నప్పుడు చెయ్యి సులభంగా బయటకు వస్తుంది. అలాగే మనం కూడా పదార్థంలో ఇరుక్కుపోయిన దాన్ని లాగుతుంటే చెట్టు త్వరలో ఇరుక్కుపోయిన చెయ్యి లాగుతున్నట్టుగా మనకు ఎక్కడెక్కడి నుంచి ఇరుక్కుపోయిందో అక్కడెక్కడల్లో నొప్పి రావడం, అక్కడ మంట రావడం, అక్కడ ఏదో కొంచెం డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే మిథున రాశిలో హార్ట్ హెడ్ ఈ రెండింటి గురించి చెప్తూ ఫ్రీ ఫ్లో ఆఫ్ లైఫ్ త్రూ ద ఎంటైర్ బాడీ త్రూ ది వెహికల్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడైతే జరుగుతుందో, అలాగే చేతనత్వం నరాల సమూహం ఏదైతే ఉందో మన నర్వస్ సిస్టమ్ దానంతా ద్వారా ఫ్రీగా మూవ్ అవుతుందో, ఈ రెండు అచీవ్ చేయగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని మిథున రాశిలో మ్యాగ్నెటిక్ హీలింగ్ ఉంటుందని కిందటిసారి చెప్పుకున్నాము. అలాగే దీనికి ఒక గుర్తుంది, అదేంటంటే సోలమన్స్ సీల్ మనకు సీక్రెట్ డాక్టర్లో ఇంకా థియోసాఫికల్ లిటరేచర్లో చాలా కనిపిస్తుంది. సోలమన్ సీల్ అంటే కింగ్ సోల్మన్ ఉన్నాడు, ఆ సోల్మన్ సీల్ ఏంటంటే డబుల్ ట్రయాంగిల్, ఎపెక్స్ పైకి ఉన్నది ఒకటి, ఎపెక్స్ కిందకు ఉన్నది ఒకటి. ఆ డబుల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ డబుల్ ట్రయాంగిలే ఈ జెమినీ రాశికి సింబల్. దాన్ని ధ్యానం చేస్తే మనకు మెల్లిగా ఈ మిథున రాశి ప్రభావం మన మీద వర్షిస్తూ మనం డెవలప్ అవుతూ ఉంటాం. అలా డెవలప్ అవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే అనుగ్రహం అనేది ఒకటి వర్షిస్తుంది. ఈ మూడు కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక ట్రయాంగిల్ అంటే మూలాధారం స్వాధిష్టానం మణిపురం, అవి పైకి వెళ్ళాలి. పైనుంచి అవి కిందకి రావాలి. ఏమిటి అవి? సహస్రారం, ఆజ్ఞ, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఇంద్ర అంటారు. అవి పైనుంచి కింద వర్షించాలి. ఈ రెండింటి కలయిక వల్ల మనకు అనుగ్రహం అనేది ఒకటి వర్షిస్తుంది. ఇది ఈ మిథున రాశికి సంబంధించిన వరకు. అలాగే చాలా రకాల చేంజెస్ అన్నీ కూడా ఈ మిథున రాశి ప్రభావంలో వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడ మొదలవుతాయి అంటే మేషంలో మొదలవుతాయి. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న చేంజెస్ అన్నీ కూడా ఎక్కడైనా సరే యుద్ధం కానీ లేకపోతే ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ కానీ అవన్నీ కూడా మేషరాశి ప్రభావంలో మొదలయ్యి దానివల్ల ఎన్నో రకాల మార్పులు అనేవి జెమినీ వల్ల జరుగుతాయి. మిథున రాశి ప్రభావం గుర్తిస్తే ఎన్ని మార్పులు వస్తాయా, ఎన్ని మార్పులు వచ్చాయా అని ఆశ్చర్యపోతాం. ఆ మార్పులన్నిటికి కారణం మిథున రాశి. కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అసలు కంప్యూటర్ లేకపోతే లైఫ్ లేదు అన్నట్టుగా ఉంది. ఆ రకమైన చేంజెస్ అన్నీ కూడా జెమినీ మిథున రాశి తీసుకొస్తుంది. ఇవన్నీ క్యాన్సర్ ద్వారా ఫోకస్ అవుతాయి అంటారు. క్యాన్సర్ ద్వారా ఫోకస్ అవడం ఏంటి? క్యాన్సర్ అంటే మాస్ కాన్షియస్నెస్, అంటే మామూలు సాధారణ మానవాళి వాళ్ళందరి ద్వారా ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా ఫోకస్ అవుతాయి. అయ్యి ఒక క్రైసిస్ వస్తుంది మనిషి జీవితంలో కానీ మానవాళి జీవితంలో కానీ. క్రైసిస్ అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఒక ఇప్పుడు ఏదో ఒకడు వచ్చాడు, ఒకడిని కిడ్నాప్ చేశాడు, ఒక 10 లక్షలు అడుగుతున్నాడు వాడు, అదిగో మాతో టాక్స్కి రా లేదా ఎలా చేస్తాను అలా చేస్తాను బెదిరిస్తుంటాడు. ఆ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాం. అలాంటి క్రైసిస్ అంతా కూడా మనకు వృశ్చిక రాశి ప్రభావం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక కొత్త దాన్ని మొదలుపెట్టామో మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇవి ఎవరికి వాళ్ళు అప్లై చేసి చూసుకోవచ్చు. అంటే మనం ఇవాళ వరకు ఒక రకమైన లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇవాళ నుంచి మేము గురువుగారు పని చేయాలి అని మొదలుపెట్టాం ఆలోచన మేషరాశి ప్రభావం. దానివల్ల మన సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లేదా మన ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారం సంబంధించి ఎన్నో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా మనకు మన జీవితంలో ఒక క్రైసిస్ పాయింట్స్ తీసుకొస్తాయి. కొన్ని చోట్ల ఇది ఇలా జరిగింది ఏంటి, ఇలా చేస్తే ఎలాగా, ఈ ఇప్పుడు ఇలా అయింది ఎలాగా, ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తాయి తప్పకుండా. అవి లేకుండా ఉండవు. అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయంటే దీక్ష తీసుకోవడం అనే దానిలోకి వెళ్తాయి. ఒక దీక్ష తీసుకోవాలి మేము గురువు దగ్గర అంటే అది మేషరాశి ప్రభావంతో మొదలవుతుంది. అటువైపు వెళ్ళటం అడుగులైతే జెమినీ ప్రభావంతో దాంట్లో బోల్డ్ అని జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే మనకు అవన్నీ కూడా క్యాన్సర్ అంటే మళ్ళీ అక్కడ ఇంకొక భావం గుర్తు తెచ్చుకోవాలి. మన యొక్క బిహేవియర్లో అది ఫోకస్ అవుతుంది. మన బిహేవియర్ ఇదివరకు ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం, ఈ గురువుగారు కలవనప్పుడు మనం ఎలా ఉన్నాం, గురువుగారు కలిసిన తర్వాత ఎలా ఉన్నాం అనేది, ఆ మార్పు ఏదైతే ఉందో అది మన బిహేవియర్లోంచి ఫోకస్ అవుతుంది, అయ్యి మన లైఫ్లో ఒక క్రైసిస్ పాయింట్ వచ్చేంత వరకు జరుగుతుంది. ఆ క్రైసిస్ పాయింట్ ఎప్పుడైతే కరెక్ట్గా హ్యాండిల్ చేసాం మనం, ఏక నిర్ణయంతో ఉన్నాం, దీక్షగా ఒకదాని మీద దృష్టి పెట్టి ఉంచాం, అప్పుడు మనం ధనుస్సు రాశి ప్రభావంలోకి వచ్చి అక్కడి నుంచి మకరంలో దీక్ష తీసుకుంటాం. దీక్ష తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మనం కుంభంలో సేవలోకి ఎంటర్ అవుతాం. గ్రూప్ అనేది ఫార్మ్ అవుతుంది, గ్రూప్ డెవలప్మెంట్, గ్రూప్ అవేర్నెస్, గ్రూప్ ఫార్మేషన్, ఇలాంటి మాటలన్నీ కూడా మనకు వస్తాయి. అవన్నిటికీ కారణం ఏంటంటే ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ మేషం అండ్ మిథునం. మేషం ఒక పనిని స్టార్ట్ చేసేటట్టు చేస్తుంది, దాన్ని మెనీ సైడెడ్గా మెనీ చేంజెస్ వచ్చేట్టు చేసే మిథున రాశి ప్రభావం లేదనుకోండి, మేము గురువుగారు పనిచేయాలనుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు అని అలా అనేవాళ్ళు, అలాగే ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఊరికే మేషరాశి ప్రభావం ఒక్కటే ఉంటే సరిపోయి దట్, దాంతోపాటు మిథున రాశి ప్రభావం కలవాలి. రెండు కలిస్తేనే మనకు చేంజెస్ ఎన్నో వచ్చి మన బిహేవియర్లో మార్పు వస్తుంది. బిహేవియర్లో మార్పు మనల్ని ఒక క్రైసిస్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది నేను చేయకుండా ఉండలేను, ఇది చేస్తేనే కానీ నాకు కుదరదు, ఇలాంటి మన ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మీ అందరికీ ఇంగ్లీష్ బాగానే వచ్చు, క్రైసిస్ అంటే నేను ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో, కానీ యు నో బెటర్. నాకు తెలిసిన భాషలో నేను క్రైసిస్ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు క్రైసిస్లో బాగా ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడు రెండు సేనల మధ్య నా రథం తీసుకెళ్ళు, సేనయోర్ ఉభయోర్ మధ్య అంటాడు, అటు ఇటు చూస్తాను, ఒకసారి చూసి విహంగ వీక్షణం లాగా చూసుకుని నేను బలాబలాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను, తీసుకెళ్ళు అంటాడు. మన కృష్ణుడి వారు తీసుకెళ్ళాక నుంచోబడతారు. వెంటనే అబ్బో నాకు చెయ్యి వణుకుతోంది, దుశ్శకునాలు కనిపిస్తుంది, నాకు గాండీ వణికిపోతుంది, నేను యుద్ధం చేయను, ఈ నెత్తురుకోడి తిని దాని ఏమంటాం రాజ్యం చేయగట్టం కంట అడుక్కు తింటాం మేలు, మగవాళ్ళందరూ చచ్చిపోతే ఆడవాళ్ళందరూ అనాథలైపోతారు, వర్ణ సంకరం ఏర్పడిపోతుంది, చాలా భ్రష్టం అయిపోతుంది, అంత నాన్సెన్స్ నేను ఇప్పుడు ఏం చేయను, అది క్రైసిస్ అంటే. గురువుగారి పని చేస్తావా, నాను బుద్ధి ఉందని డబ్బులన్నీ తగలేస్తున్నావు, ఇంట్లో అన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తావు ఇక్కడ పోస్తావు శంబళం అంటావు ఇంకోటి అంటావు అని తిట్టేవాళ్ళు ఉంటావు ఇంట్లో, లేకపోతే ఎంతసేపు చూసినా కంప్యూటర్ కంప్యూటర్ అంటావు, కళ్ళు పోతాయి మెడ నొప్పుడుతుంది, ఎంతసేపు చూసినా పుస్తకాలు అంటావు పుస్తకాలు, ఓ పుస్తకాలు పుస్తకాలు కొని ఇంటి నిండా పుస్తకాలు చేసేస్తున్నావు అని కొందరు అంటారు. ఇంకా కొందరు ఎప్పుడు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు అనుకుంటూ ఊళ్ళట్టు తిరుగుతూ ఇంట్లోనే ఉండడం అని కొందరు తిరుగుతారు. ఇవన్నీ వాడి లైఫ్లో క్రైసిస్లే. ఈ క్రైసిస్లోకి వస్తేనే తప్ప వాడికి దీక్ష అనేది జరగదు. అవన్నీ చూసి ఓహో వీడు ఇలాంటి వాటిని కూడా తట్టుకుని ఈ దీంట్లో ముందరికి రా వచ్చే సంకల్ప శక్తి ఉన్నవాడు అని చెప్పి గురువు గుర్తించి, ఈ మొత్తంలోనూ ఆయన హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది, గుర్తించకుండా ఉంటారు, మొదటి నుంచి గుర్తిస్తారు. కాకపోతే సరిగ్గా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాడా లేదా అని కూడా చూస్తారు. కాబట్టి అది చూస్తూ మకరంలోకి వచ్చేప్పటికి శని ప్రభావం, శని ఎప్పుడూ యోగ కారకుడు, కానీ అక్కడ ఆ యోగం ఏంటంటే దీక్ష వచ్చేట్టు చేస్తాడు గురువు నుంచి. ఆ రకంగా గురువుకి శిష్యుడికి ఒక గట్టి అనుబంధం యోగం వచ్చేట్టు చేస్తాడు. అది కల్మినేషన్ ఇన్ వరల్డ్ సర్వర్, విశ్వం అంతటికి సేవకుడిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకుంటూ మనలోనే క్షరపురుషుడు అక్షరపురుషుడు అని ఇద్దరు ఉన్నారు. క్షరపురుషుడు ఎవరు, ఈ శరీరం పర్సనాలిటీ, అక్షరపురుషుడు నేను అని చెప్పబడే ఆత్మ. ఈ రెండింటి మధ్యలో కూడా ఆటెళ్ళాలా ఇటెళ్ళాలా, ఈ రెండింటిని కూడా ఒకేసారి చెప్తుంది మిథున రాశి. ఎందుకని ఈ మిథున రాశి యొక్క సింబల్ చూస్తే మనకు ఏమేం గుర్తు రావాలి, క్షరపురుషుడు అక్షరపురుషుడు, పురుషుడు ప్రకృతి లేదా ఈశ్వరుడు శక్తి, పదార్థము ఆత్మ, స్పిరిట్ మ్యాటర్, సోల్ బాడీ, ఇలా రెండు రెండు గుర్తు రావాలి. అలాగే మన గొంతులో కాస్టర్ అండ్ పాలక్స్, అలాగే అశ్విని దేవతలు, ఇవన్నీ గుర్తు రావాలి. ఇవన్నీ గుర్తొస్తూ మనలో ఈ ఇందాక చెప్పుకున్నాం చూసారా, బుధుడు మనకు దేవతలందరితోటి కూడా మిత్రత్వాన్ని ప్రసాదిస్తాడు. దేవతలు ఈ సృష్టి ఎలా జరగాలి అని భగవంతుడు సంకల్పిస్తున్నాడు, దాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు దేవతలు, అస్సలు పొల్లుబోదు, అస్సలు ఒక్క తప్పు కూడా ఉండదు. కంప్యూటర్ ఎలాగ అయితే మనం ఏం ఫీడ్ చేస్తే అదే మళ్ళీ మనకు వెనక్కి ఇస్తుందో, అలాగ భగవంతుడు వాళ్ళకి ఏం ఫీడ్ చేసాడో అవే చేస్తారు వాళ్ళు, మనం చెప్పిన వినరు వాళ్ళు, వండోళ్ళు. అలాంటి వాళ్ళతో స్నానం చేస్తే మనకు లాభం ఏంటంటే భగవంతుడు వాళ్ళ చేత ఎలా చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయొచ్చు, భగవంతుడి శక్తి ప్రకారం భగవంతుడి ఆలోచన ప్రకారం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ బుధుడిని ఆశ్రయించాలి, ఆ బుధుడి మంత్రం చేయాలి. బుధుడి మంత్రాల్లో ఓం సౌమ్యాయ నమః, అలాగే ఇందాక చెప్పుకున్నాను, ఓం బుద్ధ్యస్వాగ్నే ప్రజాగృహిత్వమిష్టాభూతే ధామయం చ అస్మిన్ సహస్యాభ్యుత్తరస్మిన్ స్వే దేవ యజమానశ్చ సీదత. ఇది చేసుకుంటూ ఉంటే ఆ బుధుడి తరంగాలు మనలో ప్రవేశిస్తున్నాయని తెలుస్తాయి. అలాగే మీ దగ్గర మాస్టర్ ఇచ్చిన పుస్తకాల్లో బుధుడికి సంబంధించిన యంత్రం ఉంటుంది, అది ఎటు కూడినా 24 వస్తుంది. అలాగే అమృతత్వానికి అది ప్రతీక అని చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఆ పుస్తకం కూడా వెరిఫై చేసుకోండి, బుధుడి యంత్రం చూడండి. ఆ యంత్రంలో 4 గళ్ళు ఉంటాయి, ఇటు 4 అంటే 4 4 16 ఉంటాయి, ఎటు కూడినా 24 వస్తుంది. అది ఒకసారి చూడండి, చూసి ఈ బుధుడిని ఎంత బాగా గురువుగారు ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది మీకు. అలాగా మనం కూడా గురుదేవుల ఫుట్ స్టెప్స్లో మనం కూడా ప్రయాణిస్తూ కుండలిని జాగరణ జరగాలి అనే ఆలోచన కంటే మనలో గుణాల జాగరణ, గుణాల సంవర్ధన, కానీ గురువుగారు ఇచ్చిన టెక్నికల్ వర్డ్ దుష్ప్రవృత్తుల నిర్మూలనము, సత్ప్రవృత్తుల సంవర్ధనము జరగాలి ఫస్ట్. అది జరిగితే మనం ఇదంతా చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం మనం, అదేంటంటే విజ్డమ్. విజ్డమ్ అంటే దివ్య జ్ఞానం. ఈ దివ్య జ్ఞానం మనలోకి రావాలంటే బుధుడు మనకు అనుగ్రహించాలి. ఈ బుధుడు పసుపు రంగులో ఉంటాడు. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, మనలో మేధామ్మే దేవ సవిత ఆదధాదు, మేధామ్మే సరస్వతి ఆదధాదు, మేధామ్మే అశ్విను దేవాధత్తాం పుష్కర సృజు. ఆ మూడో చోట చెప్పాల్సి అశ్విని దేవతలు, వాళ్ళందరూ కూడా ఈ మిథున రాశి ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన మేధ కూడా జాగృతం అవ్వాలి. మేధని మనం ప్రపంచ కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తాం. మనలో ఉన్న ఏదరికి బాడీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అశ్వము అంటుంది. అశ్వం అంటే మనలో ఉన్న వైటల్ బాడీ, ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి మొత్తాన్ని ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తాము అని దాన్ని అశ్వమేధం అంటాం. అలాగే అశ్వమేధంలో జరిగేది ఏంటంటే ఈ వ్యక్తులలో ఉన్న ఆ ప్రతిభ ఏదైతే ఉందో, ఓజస్సు తేజస్సు వర్చస్సు, దానికి మూలమైన మేధ సామూహికంగా జాగృతం అవుతుంది అశ్వమేధం చేస్తే. అందుకని అశ్వమేధం చెయ్యాలి. కాబట్టి అశ్వమేధం ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారో అప్పుడప్పుడల్లా మనం అందరూ కూడా ఆ అశ్వమేధం సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి మనం ఈ బుధుడిని, ఆ బుధుడి యొక్క శక్తి ధారల్ని మనం ఆకర్షించుకుందాం. అది అందరికీ కోసం ఉపయోగిద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గురువుగారు కోరుకున్నట్టుగా తయారవుదాం. అందరూ యుగ శిల్పులుగా తయారవ్వాలి, ప్రజ్ఞాపుత్రులుగా అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో యుగ నిర్మాణ యోజన చేసే దాంట్లో మేము కూడా ఒక సమిధులుగా పనిచేస్తాం అనే ఒక సత్సంకల్పాలు గురువు గారి ఇచ్చినవన్నీ నెరవేరాలి, దానికోసం పనిచేస్తామని ఆశిస్తూ మనం అందరం అలా సంకల్పించుకుంటూ దానికి తగ్గ క్వాలిఫికేషన్ మనలో పెంచుకుంటూ ఎన్ని పుస్తకాలు చదివినా ఆ క్వాలిఫికేషన్ మనలో ఆ గుణాలు సంవర్ధన చేసుకోకపోతే అవి ఉట్టి పుస్తకాల వరకే మిగిలిపోతాయి. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎన్ని పుస్తకాలు చదివితే ఏంటి, ఒక చిన్న కథ ఉంది మనకు, ఎంత చదువుకుంటే నీకు ఈత కొట్టడం రాదు కదా, కాబట్టి నువ్వు మునిగిపోతావు, నేను ఈత కొట్టిపోతున్నాను అంటాడు ఒకడు. అలా ఉంటుంది పరిస్థితి. అలాంటిది రాకుండా మనందరం కూడా గురువుకి తగ్గ శిష్యులుగా, గురువు మెచ్చుకునే శిష్యులుగా, గురువు వీడు నా శిష్యుడు అని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. గురువు మామూలుగా అనుకునేది ఏంటంటే మా గురువుగారు ఫలానా గురువుగారండి మా గురువుగారు అని మనం చెప్పడం కాదు. ఎప్పుడు కూడా మన చూపించి వీడు నా శిష్యుడు అని చెప్పాలి గురువు. అది గుర్తుపెట్టుకుందాం మనం. అలా తయారవుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యేణ అగ్రేణ మహి మహిష గో బ్రాహ్మణేభ్య శుభం సృష్టి లోకా సంస్థా సుఖినో లోకా సంస్థా సుఖినో లోకా సంస్థా సుఖినో శాంతి శాంతి.